మన గురుదేవుల యొక్క ఈనాడు చాలా ముఖ్యమైనటువంటి విషయము ఆయన పుట్టినరోజు. కానీ ఆయన పుట్టినరోజు భౌతిక శరీరంతో పుట్టిన శరీరం కాదు, గురుదేవులతో కలిసినటువంటి సమనము. నిజమైనటువంటి జన్మ మీకు ఎప్పుడు కూడా మీరు పుట్టినప్పుడు కాదు, ఎప్పుడు మీ గురువుని తెలుస్తారు. అందుకే తల్లి, తండ్రి, తర్వాత గురువు. మనందరికీ ఆయన యొక్క వసంత పంచమి నాడు ఆయన గురువుతో కలిశారు కనుక మనకి కూడా అది ఆయన యొక్క జన్మదినం అవుతుంది. చేత ఇది అందరిది మన జన్మదినం. నేను నీకు చెప్తాను కదా, ఏ ఫస్ట్లో పుట్టాడో, ఎక్కడెక్కడ పుట్టాడో మనకు తెలియదు. కానీ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది? అందరికీ ఒకే రోజు జరుగుతుంది. బర్త్డే బట్టి ఇవ్వరు కదా, అర్థమైందా? ఎగ్జామినేషన్ డే ఎప్పుడు ఇవ్వబడుతుంది? అందరికీ. అలాగే మనకి ఈనాడు మొత్తం ప్రపంచానికి ఆధ్యాత్మిక జన్మదినము. ఈ యొక్క జన్మదినం యొక్క ముఖ్యం ఏమిటి అంటే, అందరి ఋషులు కలిపి చేసిన పని ఒక్క దైవం. కొన్ని వేల 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 సంవత్సరాలు బట్టి, కోట్ల బట్టి సంవత్సరాలు అంటే, ఇదివరకు సత్యయుగంలో ఉన్నటువంటి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు దగ్గర నుంచి వచ్చేటటువంటి ఋషులందరినీ కూడా, అసలు మొత్తము వారి ఆధ్యాత్మికతలను పూర్తిగా మార్చివేసినటువంటి గురువు పరమపూజ్య గురుదేవుడు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మిగతా ఋషులతో ఎప్పుడు కూడా ఆయనతో కలవకండి. కొంచెం సైంటిస్ట్ తెలిస్తే డాల్టన్ థియరీకి, ఐన్స్టీన్కి ఎంత తేడా ఉందో, మిగతా ఋషులకి, గురువు గారికి ఎంత తేడా ఉంది. సైన్స్ అధ్యయనం చేతులు ఎత్తండి. చెప్పిన అధ్యయనం ఏంటో కొంచెం దాన్ని అర్థం చేసుకోండి. ఇదివరకు ఉండేటటువంటి ఋషులందరూ ఆ కాలంలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ వైజ్ఞానికులు. కానీ ఐన్స్టీన్ వచ్చాక ఇంకా ఫిజిక్స్లో ఇంతవరకు కొత్త ఏది చెప్పగలిగే వాళ్ళు ఎవరూ లేరు. ది ఎండ్. ఇంకా టెక్నాలజీ ఉంటుంది తప్ప థియరీ ఉండదు, ఇంకా ఫార్ములా ఉండదు, టెక్నాలజీ ఉంటుంది. ఇంచేత పరమపూజ్య గురుదేవుణ్ణి మనము ఈరోజు, అసలు ఆయన ఈ కాలపు ఋషులకి ఏమిచ్చారు అన్నది మీకు రాసి ఉంది తెలుగులో, హిందీ కూడా ఉంది కదా కిందనే, చూసుకోండి ఒకసారి ఆ పాట జాగ్రత్తగా వినండి, గుర్తుంచుకోండి, వీలవుతే రాసుకోండి. మనకెప్పుడు క్లాస్కి వచ్చేటట్టు అలవాటు లేదనిపించింది. ఇప్పటికి కూడా అందరూ కొత్త వాళ్ళు ఎప్పుడు నాకు తెలీదు. నా క్లాస్ వచ్చిందంటే మొట్టమొదట నేను చెప్పేది ఏంటి అంటే, కానీ ఇంకా వెతికేవాడు వెతుకుతారు, మీరు చూసుకోండి. మొదటి మన పాట పూర్తిగా జాగ్రత్తగా వినండి, మీ అందరికీ అర్థమవుతుంది కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి దాన్ని. నిమిషంలో వస్తుంది. ఎవరన్నా అర్థం చేసుకో, అదే 2 నిమిషాల్లో వస్తుంది అన్నారు చూడండి. అదేనా అడిగింది,
ఇది
చేసి పెట్టారు. ఇప్పుడు విన్నారు కదా మీరు, పరమపూజ్య గురుదేవుడు మిగతా ఋషులందరూ చేయనిదేమిటి, ఈయన చేసేదేమిటి అనేది మానవ జీవితంలోనే ఇటువంటి పరిస్థితి ఏ యుగములోనూ జరగలేదు. ఇది ఎప్పుడు జరగలేదు మనకు అర్థం, మనం ఉన్నాం కనుక అది గొప్పగా అనుకుంటున్నాం. మహాభారతంలో సంజయుడు టీవీ వినిపించాడు, కథ తెలుసు కదా, ఎవరికి, ధృతరాష్ట్రుడికి. వాడొక్కడు చూశాడు, జరిగింది చూపించాడు, మిగతా వాళ్ళెవరికి తెలియదు. అలాంటి ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క సాధకుడు, ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క మహుడుకు, వాడికి దివ్య దృష్టి ఉండేది, వాడు చూడగలిగేవాడు, దూరశ్రవణంతో వినగలిగేవాడు. కానీ ఇప్పుడు మీ అందరికీ మీ ఇళ్లలోనే సంజయుడు ఉన్నాడు. మీరు చూసే టీవీలు, అడ్వర్టైజ్మెంట్స్, ఒకెత్తు నిజంగా జరిగినటువంటి సంఘటనలు, వార్లు అప్పటికప్పుడు చూస్తున్నారు కదా. మీరు చూడదలుచుకుంటే ఎవరు చూడొచ్చు, అందరూ చూడు. ఇందుకు ఎప్పుడు మీ చెవి నొప్పి వినిపిస్తూ ఉంటుంది అనుకుంటూ ఉండేవాడిని, ఇప్పుడు అనిపిస్తుంది అది చెవి నొప్పి కాదని, వాళ్ళ చెవుల్లో ఏముందిట, ఏదో చిన్న బాక్స్ ఉందిట. దేని గురించి చెప్తున్నా నేను, మొబైల్. మొబైల్తో మీరు ఎవరితో మాట్లాడవచ్చు, ఎప్పుడు మూడవచ్చు, కావాలంటే అందరితో. లేదు మీకు వెబ్ ఉంది, ఎవరితో మాట్లాడవచ్చు, ఎవరితో మాట్లాడవచ్చు, కేవలం వెబ్ ఉండాలండి. అందరికీ ఉంది ప్రపంచం. అంటే మీ స్థితి ఇప్పుడున్నటువంటి మనుష్యులకు ఉన్నటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితి వస్తుంది అని ఏ యుగంలోనూ ఎవరూ అనుకోలేదు. అందువల్ల మిగతావన్నీ మన స్పీడ్కి దొరకవు. అవి భగవద్గీత చదివినా మీకు ఎందుకు ఉపయోగపడదు, అది ఎందుకు ఉపయోగపడదు, ఉపనిషత్తు అవుతా ఎందుకు ఉపయోగపడదు, వేదాలు చదువుతాయి అవి ఎందుకు ఉపయోగపడదు. స్పీడ్ చాలా ఎక్కువైపోయింది. మీరు ఆధ్యాత్మికత వెనక్కి వెళ్ళింది, సైన్స్ ముందుకెళ్ళిపోయింది. దివ్య శ్రవణము, దివ్య దృష్టి ఈనాడు మీకేం కావాలంటే అది మీ చేతిలో ఉంది, అందరికీ ఉంది. కాలం ఎప్పుడు లేదు మానవ జాతికి. దాంతో ఈ ప్రపంచం అందరికీ సొంత తయారు చేసేటటువంటి ఋషులు గందరగోళం అయ్యారు, కన్ఫ్యూజ్ అయ్యారు వాళ్ళు. వాళ్ళు నిజంగా ఇప్పుడున్నటువంటి ఋషులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది. 1850 ఆక్రాంతాల్లో ఆ సంవత్సరంలో అసలు ఋషులు ఏమనుకున్నారు అంటే, మనం సప్త ఋషులు అని చెప్తూ ఉంటాం కదా, వాళ్ళు ఏమని చెప్తే అసలు మనుషులు అక్కర్లేదు మాకు, వీళ్ళు ఎందుకు పనికిరారు, వేస్ట్, వీళ్ళకి ఏం చేసుకుంటారు ఈ జ్ఞానం, ఇదంతా కూడా న్యూస్ చూస్తున్నారు, ఎందుకు, ఎప్పుడైనా ఆలోచించారు. వరల్డ్ వార్ జరిగింది చూస్తారు, మీరేం చేస్తారు, ఏమైనా రియాక్ట్ అవుతారు, ఎందుకయ్యా ఈ మనిషి. అది మనకి, మనం చాలా గొప్పవాళ్ళం కనుక హిమాలయాలలో ఉన్నటువంటి పృథ్వీ గ్రహం నుంచి ఆలోచించిన వాళ్ళు ఇది వద్దు అన్నారు, ఈ మానవజాతి వద్దు మనకి, ఇది ఎందుకు పనికిరాం మనం. మీ నుంచి అంటేనే ఇదంతా వినటానికి వచ్చారు. అసలు ఈ విషయాలు ఉన్నాయి, ఇవి వినాలి, అసలు ఇది ఆశయం ఏమిటి తెలియదు కదా. కొంచెం దాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పటి నుంచి ఇంకొక సంవత్సరం లోపల 10 మందుల్లో 6 ఆ స్థితికి తీసుకొచ్చేస్తాను అని గురుదేవుని చెప్పారు. ఎవరితో మనతో కాదు మీటింగ్ జరిగింది సార్ 1650లో జరిగింది అది. అక్కడ ఈ మొత్తం సృష్టిని చూస్తున్నటువంటి వాళ్ళందరూ కలిసి అసలు వద్దు మనుషుల్ని ఎత్తేద్దాం అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇద్దరు వద్దు మనుషులకి, మిగతా జంతువుల కంటే ఒక మాట ఎక్కువ ఉన్నది, ఆహార నిద్ర భయం అయిందని చెప్తూ ఉంటాను కదా. అది జంతువులందరికీ ఉంది, మనకే ఉంది, కానీ ఒక ఎక్స్ట్రా పాయింట్ మన దగ్గర ఉందేమో అనుకుంటున్నాం మనం. ధర్మము, ధర్మం గురించి మనకేం తెలియదు. ధర్మాల పేర్లు తెలుసు మీకు, కానీ ధర్మం అసలు ఎందుకు అది మనం తెలుసుకోలేకపోయాం. 1650లో ఇద్దరు ఋషులు పృథ్వీ మీదకి వచ్చారు. అక్కడి నుంచి సైంటిఫిక్ డెవలప్మెంట్ ఎంత స్పీడ్గా డెవలప్ అయిందో మీరు చూసి ఉంటారు. సైన్స్ తెలుసు, నాలెడ్జ్ తెలుసు. సడన్గా ఎందుకో 1850 ఆ ప్రాంతంలో ఈ మార్పులన్నీ వచ్చాయి. ఏరోప్లేన్లు వచ్చేసాయి, టీవీలు వచ్చేసాయి, వెబ్ వచ్చేసింది. కానీ మీరు ఏం చేస్తున్నారు వాటిని ప్రతిరోజు? మీరేం తీర్చుకోవటమే, ధర్మానికి సంబంధించింది ఏం చేసుకోవటమే, మీకు కావాల్సింది ఏదో మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస, శ్రీరామకృష్ణ పరమహంస దేవతలందరినీ కలిపి ప్రాణశక్తి స్థలంలో పెట్టాడు. దీన్ని కొంచెం మన వాళ్ళందరికీ తెలుసు, కొత్తగా ఉన్నవాళ్ళు తెలుసుకోండి. మనకి ఒక భౌతిక శరీరం ఉంది, దాన్ని అన్నమయ కోశం అంటాం, దాని తర్వాత ప్రాణమయ కోశం ఉందాం, దానిపైన మనోమయ, దానిపైన విజ్ఞానమయ, దానిపైన ఆనందమయ కోశాలు. మనం వాటిని ఉపయోగించుకోవటమే, ప్రాణశక్తిని అసలు ఉపయోగించుకోవటమే రాదు మనకి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఎక్కడి నుంచో దిగి తనతో పాటు ఇంకొకరిని దింపి, కొంచెం రామకృష్ణ పరమహంస చదివిన వాళ్ళకి నేను చెప్తున్న విషయం అర్థమవుతుంది, ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది మీకు గుర్తొస్తుంది కదా. ఇది కొంచెం మిగతా వాళ్ళు ఈ మాట మొదటిసారి వెళ్ళండి. ఎగో యుగాల నుంచి వచ్చారు వాళ్ళు రామకృష్ణ పరమహంస. ఆ రామకృష్ణ వాడు దిగుతూ ఉంటే వాడితో పాటు ఇంకా పై నుంచి ఒక చిన్న శిశువు కూడా ఆయనతో పాటు పుట్టాడు. రామకృష్ణ పరమహంస చేయటం మొదలెట్టాడు భౌతిక జగత్తులో. తన 20-25 సంవత్సరాల సాధన కాళీకి జవాపని చేసుకున్నాడు. కాళికాదేవిని సందర్శించాడు. 8 సంవత్సరాలు పెట్టండి, సుమారు 20 సంవత్సరాలు ఎంతో సాధన చేశాడు. దాని తర్వాత మిగతా దేవతలందరినీ ఎన్ని రోజుల్లో తీసుకొచ్చి పెట్టేశాడు రామకృష్ణ పరమహంస చదివిన సంగతి తెలుసు కదా. 3 రోజుల్లో ఒక్కొక్క దేవత డౌన్ 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 కిందకి దింపించుకుంటూ వచ్చాడు. వాళ్ళతో పాటు అవతారాన్ని కూడా తీసుకొచ్చాడు, క్రైస్తవుని తీసుకొచ్చాడు, మహమ్మద్ దింపించాడు. మనకు అర్థమయ్యేది అంటే ఆయన కేవలం హిందూత్వమే కాదు అందరినీ దింపాడు, అందరినీ క్రైస్తవుని వీళ్ళని అందరినీ కూడా దింపాడు. కానీ ఇంతవరకు రామకృష్ణ పరమహంస గురించి మాట్లాడేవాడు, అసలు ఈ విషయం గురించి కూడా ఎవడో మాట్లాడు. ఎందుకు రావాడు అది చేశాడు, ఎందుక ఇడియట్ ఆ పని చేశాడు అని అనిపించటం లేదా అనిపిస్తుంది నాకు. మనుషుల్ని చూసి బయట వింటూ ఉంటే నాకు అనిపిస్తుంది రామకృష్ణ పరమహంస ఏం చేశాడు, రామకృష్ణ మిషన్ ఏం చేసింది, రామకృష్ణ మిషన్ ఏం చెప్పింది. అందులో ఈ మిగతా దేవతల గురించి, మొహమ్మద్ గురించి, దాని గురించి ఆయన ఎందుకు దింపటం, ఎందుకు రా రామకృష్ణ పరమహంసకి ఇదంతా అని అసలే అమ్మకి భావనే రాదు అసలు ఈ విషయం. సరే ఆయన చేశాడు, చేసేక ఎవరికైనా చెప్పాలి అంటే ప్రపంచానికి చెప్పేవాడు ఒక్కడు దొరకలే. వివేకానంద మంచి గీతాలు వినిపిస్తూ ఉండేవాడు, అందువల్ల అతను వస్తూ ఉండేవాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి. ఇంకే ఇంకేం చెప్పినా వినేవాడు కాదు. సరే ఇలా చెప్తే మీకు బురకెక్కదని చెప్పి ఒకరోజు ఒక ధ్యానాన్ని ఆయనకి అనుభవం ఇచ్చాడు వివేకానందకి రామకృష్ణ పరమహంస. తలపోయింది, శరీరం పోయింది. ఈ రెండు మాటలు మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇంత చెప్పే టైం నాకు లేదు, కానీ రామ వివేకానందకి జరిగిన అనుభవం ఏంటి అంటే తలపోయింది ముందు, తర్వాత శరీరం పోయింది. కానీ ఆయనకి ఆశ్చర్యం ఏంటంటే మరి శిరస్సు పోయింది, నా శరీరం పోయింది, కానీ నేనున్నాను. అంటే ఆయన పక్కన ఉన్నటువంటి ఒక అతను ఈయన వెనక అతను అవస్థ పరిగెట్టుకుంటూ వచ్చి, అప్పుడు ఫోన్లు టీవీలు వెబ్లు ఏం లేవు కదా, ఆయన దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చాడు. దగ్గరలోనే ఉన్నాడు, పరిగెట్టుకుంటూ వచ్చాడు. పన్నీ కాసేపు అయింది అలాగా నేను చెప్తే కానీ ఎన్నిసార్లు చెప్పారు వెళ్ళేది విషయం. వాడు రెండు గంటల తర్వాత మెల్లిగా వాడు బయటకు వచ్చాడు. సరే ఇంకా బయటకు వచ్చాక మరి రామకృష్ణ పరమహంసానికి ఏం చేయించాడు వాటి గురించి ఆయన చిత్రంలో ఉంది. అది ఇప్పుడు మనం చదువు వివేకానంద చరిత్రలో మనకు గుర్తేది ఏంటి అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటే చప్పట్లు ఇచ్చాడు అని తెలుసు అంతే. కానీ దాని వెనకాతల ఆ ఒక్క వ్యక్తి తప్ప రామకృష్ణ పరమహంసకి ఎవరు దొరకలేదు ఆ విషయాలు చెప్పించటానికి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈనాడు ఈ వసంత పంచమి నాడు మీకు ఆ వివేకానందకి మిందినంతా ఈనాడు మీకు చేతులు ఆరాయబడుతుంది. పట్టుకుంటే, పట్టుకోపోతే ఏం లేదు, అది ఈరోజు దొరుకుతుంది. అందుకని ఈరోజు ఈ పొద్దున్న ఎలాంటి పరిస్థితుల్లో అయినా వచ్చేసేయండి. మీరు ఈరోజు పోతే మళ్ళా నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ సంవత్సరమే. అన్నిటికంటే తమాషా ఏంటి అంటే ఇవాళ పరమ పూజ్య గురుదేవుల పుట్టినరోజు. వివేకానంద గురించి చెప్తూ చెప్తున్నారు మీరు. సరే వివేకానంద అమెరికాకి వెళ్ళాడు. వెళ్ళి చెప్పాడు. సరే తర్వాత చాలా చాలా పనులు చేశాడు. కానీ ఆయన శరీరము 39 ఇయర్స్కి శరీరం చనిపోయింది అనేక శారీరక రోగాల వల్ల. శ్రీరామ్ శర్మ ఆచార్య ముందు జన్మలో శ్రీరామకృష్ణ పరమహంస పని వెళ్ళలేదు. ఏంటో అర్థమవుతుంది, ఏ దేవత గురించి చెప్పారు ఆయన? అందరూ దేవతల్ని దింపేశాడు ఆయన కిందకి ప్రాణశక్తి వరకు. అన్నమయ్య, తర్వాత ప్రాణమయ, ఇంకా అంతకంటే ఎక్కువ సాధన అక్కర్లే మీకు. ప్రాణశక్తానికి వస్తే ఓకే పట్టేసుకుంటాడు. వివేకానంద చేయలేకపోయాడు. అంటే హెల్త్ ఆఫ్ రెడీగా ఉన్నాడు, చేస్తున్నాడు. మళ్ళీ ఆసక్తి చేయగలిగేవాడు ఎక్కడున్నాడు? మీరు అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురువుల యొక్క కార్యక్రమాన్ని చేసేటటువంటి పని చేసేవాళ్ళు కావాలి, కానీ గురువుని వెంటబడే నాకు టాఫీలు ఇవి చాక్లెట్లు ఇవి అనేటటువంటి వాడు ఇస్తారు. తల్లి తండ్రికి ఇస్తూనే ఉంటాడు. కానీ యువకుడైన శిష్యుడి దగ్గర ఏమనుకుంటారు, నా దరి పని చేయవా కాస్తను, ఎంతసేపండి మిమ్మల్ని అడుగుతూ కూర్చుంటారని, ఇది కావాలి ఇది కావాలి అది కావాలి. రామకృష్ణ పరమహంసకి వివేకానంద తర్వాత ఇంకో పని దొరకలే. అప్పుడు ఇంగ్లాండ్ నుంచి ఆయన్ని తెచ్చుకున్నాడు శ్రీ అరబిందోకి. అసలు ఏమీ దేవత గురించి తెలియదు, భారతీయత గురించి తెలియదు, బెంగాలీ రాదు, ఏమీ రాదు. కేవలం అప్పుడున్నటువంటి జరుగు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో అక్కడున్నటువంటి వాళ్ళతో కేవలం భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలి అనే భాష తప్ప ఇంకేం ఉండేది కాదు. అంతే తెలుసు, అంతకంటే ఏం లేదు. అది అరవింద్ వచ్చాడు దేనికోసం వచ్చాడు అంటే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలి, దేశం మీద ప్రేమ ఉంది అంతే, ఇంకేం తెలియదు ఆయన. ఇంకేదో గందరగోళం చేస్తుంది. రామకృష్ణ వివేకానంద పక్కకి పోయాడు, ఈయనేమో ఈ పిచ్చి పని చేస్తున్నాడు అని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశాడు. మీకు తెలుసు కదా, లత్త వెళ్ళు ఇదే చేస్తూ కూర్చుని తెలియదా, అక్కడ ఇరికించాడు. ఎలా ఇరికించాడు, ఖచ్చితంగా శ్రీ అరవిందోకి ఏమి ఇవ్వబడుతుంది, అక్కడ ఇరికించాడు. కానీ అది కాదు కదా రామకృష్ణ పరమహంస, ముందు అక్కడి నుంచి వదలాలి మీరు జైల్స్లో పెట్టాడు. అక్కడ ఒక సంవత్సరాల పాటు ఇరికించాడు. తిరికించాక ఆ మధ్యలో వివేకానంద శ్రీ అరవిందోకి జైల్లో చెప్పాడు డైరెక్ట్గా. శ్రీ అరవిందో చాలా స్పష్టంగా అడుగుతాడు, నేను వివేకానంద వాయిస్ విన్నాను, మనిషిని చూశాను, అది ఒక సజీవమైనటువంటి విషయం తప్ప నేనేదో విన్నది కాదు. ఇంకెవడు వింటనే ఆ విషయాలు. అప్పుడు వివేకానంద శ్రీకృష్ణుడితో చెప్పాడు, నా మాట వింటలేదయ్యా వీడు, కాస్త శ్రీకృష్ణుడితో మాట్లాడాడు. ఏ శ్రీకృష్ణుడితో? అర్జునుడి యొక్క. వాడు ఆయన చెప్తాడు, భారతదేశానికి నేను స్వాతంత్రం ఇచ్చేశాను, ఇంకా భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అన్నది వాళ్ళ కర్మ. చాలా స్పష్టంగా 1910 ఆ సంవత్సరాల్లో కృష్ణుడు అరవిందుకి చెప్పిన మాట మీకు అర్థమవుతోందా? ఇది ఎందుకు ఇప్పుడు చాలా వినాలి అంటే, ఈరోజు శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవుని మీకేం చెప్పబోతున్నానో మీకు చూపించబోతున్నాను. నేను చెప్పేశాడు ఆయన 1910లోనే జైల్లోనే అరవిందుకి చెప్పాడు, ఎందుకు నన్ను గందరగోళం చేస్తావు, నేను భారతదేశానికి స్వతంత్రము ఇచ్చేశాను, ప్రజెంట్ టెన్స్లో చెప్పాడు, ఇప్పుడు ఇచ్చేశానయ్యా బాబు అని. చేశాక సుమారు 30-40 సంవత్సరాలతో పట్టింది మనం స్వాతంత్రాన్ని పట్టుకోగలగటానికి. మనం ఏమైనా యుద్ధం చేశామా, ఏమైనా యుద్ధం చేసి తెలుసుకున్నామా? నేను చెప్పింది అర్థమైన ప్రశ్న, మనకి భారతీయ స్వాతంత్రము యుద్ధం ద్వారా వచ్చిందా, దాని మీద అదే వచ్చిందా? ఏం చెప్తున్నా నేను, యుద్ధంతో వచ్చిందా? ఇచ్చాడు, యుద్ధం అక్కర్లేదండి. విషయం అర్థమవుతుంది, చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాం. 1940లో ఎలీపూర్ జైల్లో శ్రీ అరవిందుడు శ్రీకృష్ణుడికి చెప్పింది ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రము ఇచ్చేశాను. ఇప్పుడు శ్రీరామ్ శర్మ ఆచార్య మీకు చెప్తున్నా ఏంటి అంటే, మీకు దేవతలు, మీరు సాధన చేయక్కర్లేదు. మీకేమి ఇచ్చేశారు? దేవత్వాన్ని ఇచ్చేశాను. లేదండి, మేము సాధన చేస్తూ కూర్చుంటాం, అందుకు చేస్తూ చేస్తాం, చేసుకో. కానీ నీ సాధనలు నీకు అవసరమే, కానీ అది ఎందుకు? దేవతలు మీరు ఎప్పుడైనా చూశారా తపస్సు చేశారని? చూశారు ఎప్పుడైనా దేవతలు తపస్సు చేయటం అని? కానీ తపస్సులో ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేస్తారు దేవతలు వచ్చే? సాయం ఇస్తారు. శ్రీరామ శర్మ ఆచార్య ఈరోజు మీకు ఇచ్చినటువంటి మతి మీ బుర్రలోకి ఎంత ఆలోచించుందో కరెక్ట్గా పట్టుకోండి. మీరెవరు? అందరూ దేవతలు. ఇది చెప్తున్నది ఎవరు? శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు. అది చెప్పాక కూడా నువ్వు ఇదే జీవితం జీవిస్తూ ఉంటే నీ ఇష్టం. కానీ మీరు ఎలా జీవించాలి? దేవతల్లా జీవించాలి. చాలామంది, నేను గురుదేవుల దగ్గర సాధన చేస్తున్నప్పుడు 72-73లో నేనంటాడు నీకు అర్థం లేదా నేను చెప్పింది, నువ్వు ఆల్రెడీ దేవతమేని నేను చెప్పాక నువ్వు దేవత అవ్వాలంటే ఇంకా చేసేదేం లేదు, నువ్వేమవ్వాలి ఎలా? నీకు కార్ డ్రైవింగ్ రాదు, నువ్వు కార్ డ్రైవింగ్ చెయ్యాలి. ఎలా చేస్తావు? కార్ డ్రైవింగ్ ఎదురు కూర్చోవాలి. మీకు వచ్చా డ్రైవింగ్? రాదు కదా. మరి డ్రైవింగ్ దగ్గర కూర్చొని ఏం చేస్తారు? డ్రీవ్ ఈ కారు ఏం చెయ్యాలో అది చేస్తావు, అంతేనా? కారు వచ్చేస్తుంది. నీ ఇంట్లో ఎంతసేపు అవస్థపడి పుస్తకాలని దాని గురించి థియరీలు చదువుకుని పుస్తకాలు చదువుకుని, నా జీవితంలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో లెక్చరర్ వచ్చాడు, వెస్టిండీస్ పేరు గుర్తు రావటం లేదు, వచ్చాడు మెల్విన్ కదా. అతను నాతో, నేను అక్కడ చదువుతున్నప్పుడు వచ్చాడు. వాడి లైబ్రరీలో అన్ని హౌ టు స్విమ్, ఎలాగ నేను స్విమ్మింగ్ అంటే తెలుసు కదా, పుస్తకాలన్నీ ఉన్నాయి కానీ వాడికి రాదు. ఎలా వస్తుంది? సరే ఒకసారి నేను వాడి దగ్గర పుస్తకాలన్నీ చూశాక ఏం ట్రైన్తో అవస్థ పడుతున్నావు అంటే, నేను టెక్స్ట్ చదువుతున్నానండి అని ఎందుకు ఎందుకు పుస్తకాలు చూపించి, అదెంత కష్టం లేదు రా నాతో అన్నా. వెరీ సింపుల్ థింగ్, నీళ్ళలో తోసేస్తే వాడికి వచ్చేసింది దేవత్వాన్ని. మీరు దేవతగా జీవించాలి అంటే మీరు ఎలా ఉండాలి? దేవతల్లో ఉండాలంటే, అంతే తప్ప ఇంకో ద్వారా ఎవడు ఏం చేయలేడు, నీకు ఏ గురువు కూడా ఏం చేయలేడు. నువ్వు దేవతలాగా చేయగలిగితే నువ్వు దేవతనే. దానికి ఈ సంవత్సరం నుంచి ఒక సంవత్సరం లోపల మనమందరము ఈ డ్రైవింగ్, ఏ డ్రైవింగ్ నేర్చుకోబోతున్నాం, దేవత ట్రైనింగ్ చేస్తూ ప్రపంచంలో వాళ్ళకి ఎంతమందికి చేయొచ్చు అంటే, పరమ పూజ్య గురుదేవులు ఏమన్నారంటే 10లో 6గురు రెడీగా ఉన్నారు. వాడు మర్చిపోయాలంటే వాళ్ళని ఒకసారి అలా టచ్ చేస్తే వాళ్ళకి వచ్చేస్తుంది. ఈ విషయం అర్థమైంది కదా. మిగతా 4గురిని ఏం చేయాలి? 6గురు కలిసి వాళ్ళ నీళ్ళకు తోయటమే. ఇప్పుడు చూడండి, కబీరు నుంచి మొదలైంది కార్యక్రమం అంతా కూడా. సమర్థ గురు రామదాస్, శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానంద, శ్రీ అరవిందో, శ్రీరామ్ శర్మ ఆచార్య, గోహే, ఇంకా ప్రోగ్రామ్ ఇది చూసుకోండి. ఇంకైతే చాలా జాగ్రత్తగా మీరు దేవతల వల్ల చూసుకుని ఇది ప్రతి రోజుల్లో ఎంతమందికి ఎలాగ మీరు ఆంధ్రప్రదేశ్లో ఈ విషయాన్ని తెలియబోతున్నారు. మనము పరమపూజ్య గురుదేవుల ఆశించిన విధంగా పృథ్వీని దేవతలు దిగే స్వర్గముగా మార్చేయాలి, ఇది మన లక్ష్యం. దీని అంటే దేవతని దేవలుగా మార్చాలి అంటే మీరు మారుస్తారా, ముందు మీరు మారాలా? ముందు మీరు మారాలి. మీకు ఇచ్చేశారు, ఇప్పుడు ఇక్కడ కూర్చుని మాటలు వింటున్నారు అంటే ఆయన ఇచ్చేశారు. అది ఆ గురువు మీద మీకు ఆ దమ్ము ఉండాలి. మరి ఉన్నాకేం చేయాలి? మీరు దేవతల్లా జీవించాలి. మనుషుల్లా జీవిస్తే మీరు దేవతల్లాగంటే అడుక్కునేవాళ్ళు అవుతారు. దీని అర్థము, ఇదివరకు దేవతలలో కలిసి మనమందరము అసురులతో యుద్ధము చేయగలిగేవారము. ఇంతవరకు ఏం జరిగేది అంటే, రాక్షసులతో పాటు మనము దేవతలు కలిసేవాళ్ళు. ఆ యుద్ధంలో గ్యారంటీగా మనుషులు చచ్చిపోతూ ఉండేవారు, దేవతలు ఉండేవారు, కానీ దేవతలతో పాటు మనం కలుస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు దేవతలతో పనిచేస్తూ చాలా జాగ్రత్తగా వెళ్ళండి, అదొక్క పని కాదు. దేవతలను మించి పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళగలగాలి. నీ దేవతల దగ్గర ఆగిపోకూడదు. వాయుదేవుడు చచ్చాడు, ఎంతమంది వచ్చి వెళ్ళినా ఉండేదేవుడు వాయుదేవుడు, అలాగే ఉంటాడు. అగ్నిదేవుడు అలాగే ఉంటాడు. కానీ మనము దేవతలకి పైకి వెళ్ళగలం. ఇది ద ఇవల్యూషన్ ఆఫ్ లైఫ్. మన ప్రాణం ఎలాగా ఇవాల్వ్ అవుతుంది, పరిణామంలో పైకి ఎలా వెళ్తుంది అన్న దాంట్లో బేసిస్ ఏంటి అంటే, సవిత, ఇంగ్లీష్లో దాన్ని సోలార్ స్పిరిట్స్ అంటాం. సూర్యుడు కాదు, సూర్యుడు వెనకాతలో ఉన్న ప్రాణము. మనము అలాగే సూర్యుడు, సూర్యుడు వెనకాతలు ఉన్నది సవిత, దాన్ని ఇంగ్లీష్లో రాశారు వాళ్ళు. సోలార్ స్ట్రీట్లో మనం ఈ నలుగురు గురించే మాట్లాడుతున్నాం. ఈ మిగతా ఇంతమంది జీవితాలు కనిపిస్తున్నారే, ఇవన్నీ కూడా 83,99,999 జాతులు. 84 లక్షలు ఉన్నాయి కదా పృథ్వీ మీద. ఈ మ్యాన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మానవ జీవితం, ఇంతే ఉన్నారు. వీళ్ళు ఇక్కడి నుంచి ఇటు వెళ్తారా, మళ్ళా కిందకి పోతారా, జంతువుల్లోకి వాటిలోకి? ఆ ప్రమాదం ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. అది సిద్ధి సాయి చాలాసార్లు చెప్పారు. ఎక్కడికి దిగారు వాళ్ళు? కప్ప తెలుసు కదా. ఇంకోటి కూడా చెప్పారు ఆయన, 70 జన్మలతో పాటు నాతోనే ఉన్నారు. ఎన్ని జన్మలతో? నువ్వు ఇంకా మామూలు వ్యక్తిగానే ఉన్నావు, నేను సిద్ధి సాయిని అయిపోయాను. ఆ డేంజర్ మీరు చేయకండి. ఈ జన్మ జాగ్రత్తగా అవగాహన చేసుకోండి, దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం రాసిందో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రిమిటివ్, ప్రిమిటివ్ అంటే అడవిలో ఉండేవాళ్ళు, వాళ్ళు జస్ట్ గ్రో అవుతున్నారు, ఆర్డినరీ మామూలు వ్యక్తులు. ఇదేంటిది? ఈ అడ్వాన్స్డ్ మెన్లో ప్రాబ్లం ఉంది. ఇక్కడే ఆగిపోతూ ఉంటుంది బండి, చస్తూ ఉంటాడు, మళ్ళీ వస్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. దీనికి అంతు లేదు, దీనికి అంతు లేదు. ఇంకెన్ని జన్మలైనా వస్తుందో, సైకిల్ అంతే అది వెళ్తూ ఉంటుంది. చక్రం ఎన్నాళ్ళు చెప్పలేదు, మీ ఇష్టం అది. మీ చేతిలోంచి కావాలంటే ఆ చక్రం నుంచి బయటికి రాగలవు, లేదు ఉండదలుచుకుంటే కంటిన్యూ, మీ ఇష్టం అది. కానీ ఇదంతా జరగటానికి గహన కర్మణో గతి, చాలా గహనమైనటువంటి కర్మ సిద్ధాంతం ఉంది. దానివల్ల మీరు పైకి వెళ్తూ ఉంటారు, కిందకు వస్తూ ఉంటారు, పైకి వెళ్తూ ఉంటారు, కిందకు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటుంది. శుద్ధి సాయి చెప్పిన ఉదాహరణ చెప్పాను కదా, జరుగుతూ ఉంటుంది. ఈ మహానులలో 5 రకాలైనటువంటి వ్యక్తి మనకు కనిపిస్తారు. వాళ్ళనే మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం కదా, 5 గురు ఎవరెవరు? మొట్టమొదట హృదయ సామానికి చెందినటువంటి పొలిటీషియన్స్, వెరీ స్మాల్ పొలిటీషియన్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ వరకు. వీళ్ళందరూ ఎవరు అంటే అడ్వాన్స్ అండి, అగ్రామ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఏ తత్వంలో ఉన్నారు వాళ్ళు? హృదయ తత్వంలో ఉన్నారు. దాని తర్వాత వాళ్ళు జల బిజినెస్లో చాలా మంది ఉంటూ ఉంటారు. మొన్న ఎండర్బూరి వీరేంద్రనాథ్ ఏదో బుక్ రాశాడు, ట్రాన్స్లేషన్, ట్రాన్స్లేషన్ అది. ఇడ్లీ పెరిగినారు ఎప్పుడైనా? ఎవరిదది? వాళ్ళ ఆత్మగురు. వాడు ఇడ్లీ తెచ్చుకుని అంత పైకి వెళ్ళాడు, ఇడ్లీ తింటుకునేవాళ్ళు ఉన్నారు. అలాగే డబ్బులు రకరకాలుగా తీసేది. వీళ్ళందరూ ఏ తత్వంలో ఉన్నారు? జలతత్వంలో ఉన్నారు. మూడోది సైంటిస్టులు, అగ్నితత్వాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. సరే, సైంటిస్టులు కూడా రకరకాలైనటువంటి సైంటిస్టులు, నోబెల్ ప్రైజ్ తెచ్చుకునేవాళ్ళు ఉన్నారు. ల్యాబొరేటరీలో ల్యాబ్ అసిస్టెంట్గా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దేనికి సంబంధించిన వాళ్ళు? దీని తర్వాత ఆర్టిస్ట్స్, సినిమా యాక్టర్స్ అని కాదు, ఏ రకమైన కళలు ఉన్నా, ఏ కళలు ఉన్న వాళ్ళందరూ కూడా అందులో ఉంటారు. దీని తర్వాత టీచర్స్. వీళ్ళందరినీ దాటిన వేళ వారి గురించి ఇక్కడ మాట్లాడు. ఈ మొదటి 5 వరకు ఉంటే ఇక్కడే ఉంటాం మనం. ఏ 5 గురు చెప్పానో అర్థమైంది కదా, పొలిటీషియన్, గట్టిగా వినిపిస్తున్నా అందరికీ? ఏది గట్టిగా చెప్పింది? పృథ్వీతత్వంతో ఎవరు వస్తున్నారు? పొలిటీషియన్స్. నెక్స్ట్ వచ్చేది ఏంటి? జలతత్వంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు బిజినెస్ పీపుల్. అగ్నిచక్రంతో ఉన్నవాళ్ళు సైంటిస్ట్. అనాహత చక్రం లేక వాయుతత్వంలో ఉన్నవాళ్ళు ఆర్టిస్ట్. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్ట్ వస్తున్నారు. ఉదాహరణ ఇచ్చానంటే అటు చూడబాకండి. దాని తర్వాత టీచర్స్, వాళ్ళెవరు? విశుద్ధ చక్రాలు. అర్థమవుతోంది కదా చెప్పిన విషయం, మీకు అర్థమవుతోంది కదా చెప్పింది. కానీ మీరు విన్న వాళ్ళని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టానంటే, మీరు వింది పక్క వాళ్ళు వింటున్నారు కదా, తర్వాత మీరు ఇంకా ఉంటారుగా అక్కడ పట్టుకోండి, వీళ్ళని పట్టుకుని మీరు టీచ్ చేయండి వాళ్ళకి. ఇంతవరకు ఐదు అర్థమైంది కదా. ఇది కాకుండా నేను ఇంకా నేనేమీ చెయ్యను, నా గురువు ఏం చెప్పాడో అది చేస్తాను, వాళ్ళని డిసైపుల్ అంటాం. డిసైపుల్ అంటే అంతే కదా, టీచర్లు కూడా డిసైపుల్స్ ఏం చేస్తారు? టీచర్ చెప్పింది వింటారు, ఆజ్ఞాచర్యం. చేత ఇక అడ్వాన్స్డ్ గేంజ్ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? గురువు యొక్క డిసైపుల్స్, శిష్యులు అవ్వాలి. శిష్యులు అయ్యాక ఏమవుతారు? అడెప్ట్స్ అంటే గురువులు అవుతారు. ఎంబీబీఎస్ చదువుతారు, అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు? డాక్టర్స్. వీళ్ళు పాస్ అయ్యాక వీళ్ళు డాక్టర్లు అవుతారు. ఇంకా డిసైపుల్స్ ఎక్కడికి వెళ్తారు? ఇంకా అక్కడి నుంచి వీళ్ళు ఆత్మ శక్తి, సోలార్ శక్తి, సవిత శక్తిలోకి వెళ్తారు. మన పని ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్లే వాళ్ళు కావాలి మనకి. ఈ ఐదుగురు తిరుగుతూ ఉంటారు, డిసిపుల్స్ ఇంకా పోరు. ఎవరి చేతిలో ఉంటారు వాళ్ళు అంటే, క్లాసుకు వచ్చి క్లాసులో పాఠం వింటూ ఉంటే పెట్టుకుని క్లాసుకి రాకుండా ఇంకో చోటకి వెళ్తే గురువు మాత్రం ఏం చేయగలడు? జాగ్రత్త. ఇది అర్థమైందా? అందరికీ అర్థమైందా? చేయవలసిందే. మీరు చేసుకుంటూ మనకి ఎలాంటి శిష్యుడు దొరికాడు మీకు? ప్రపంచంలో మళ్లీ ఎప్పటికీ జరగడు. శ్రీరామ్ శర్మ ఆచార్య గురువు మళ్లీ ఎప్పుడు మానవ జాతికి ఇంకా ఏ చక్రంలోనూ దొరకదు, ఏ చక్రంలో అంటున్నాను నేను. మరి రాడు. ఇప్పుడు చెప్పాల్సింది చెప్పేశాడు ఐన్స్టీన్, ఎలాగోతే ఫిజికల్ దానికి చెప్పేశాడు, మరి రాడు ఇంకా ఆయన. కానీ మనం ఆయన్ని పట్టుకుంటూ ఉండగలం. క్లియర్? పై పదా. దీనిని పృథ్వీలో గల రహస్యమయ ఆశ్రమాలలో నేర్చుకొని ఈనాటికి మహర్లోకములో కనిపిస్తున్న ధ్రువుడు, సప్తఋషులు మొదలైన అనేక మంది దీక్షితులు ఈ పృథ్వీ గ్రహం నుంచి స్థాయికి చేరిన వారే. చూస్తూ ఉంటారు కదా ధ్రువుడు ఎలా కనిపిస్తున్నాడు మనకి, వెలుగుతో నక్షత్రంలా కనిపిస్తాడు. అలా లైనాన్ని మహర్లోకము అంటాం. ఆ లేఖ్యాన్ని మన భాషలో మహర్లోకము అంటాం. అంటే పైకెత్తి చూస్తే మనకు కనిపించేటటువంటి నక్షత్రాలన్నీ కూడా సూర్యుడే. మన నక్షత్రాలను పిలుస్తాం, కానీ వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు మరి ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు ఎప్పుడో పుట్టినటువంటి ధ్రువి అక్కడున్నాడు, ఉత్తర దృశ్యాలు ఎప్పటి నుంచి ఉన్నాడో దేవుడికి తెలియాలి. వాడు పని ఏంటో మనకి తెలియదు, ఉన్నాడో అని తెలుసు అంతే. మనకి ఇక్కడ కూడా బొజ్జా ఇది తప్ప అసలు ఈ ఋషుల గురించి ఇప్పుడే నేర్చుకుని తెలుస్తే కదా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియటానికి. ఆయన చుట్టూ ఎవరు తిరుగుతున్నాడు? సప్త ఋషులు తిరుగుతున్నారు, వాళ్ళు మన వాళ్లే. పూజ్య గురుదేవులు, నేను దేవర్షిని అనే అని దేవర్షిని తమ వాంగ్మయంలో తెలిపారు. మాట కాస్త జాగ్రత్తగా చూసుకోండి. పరమ పూజ్య గురుదేవుడు ఏం చెప్తున్నారు? నేను కూడా దేవర్షిని. దేవర్షి చెప్పిన వ్యక్తి ముఖ్యంగా ఎవరితో ఎవరితో కలుస్తూ ఉంటాడు? ఇటు దేవతతోనూ చెప్తూ ఉంటాడు, ఇటు రాక్షసులకి ఒకటి చెప్తూ ఉంటాడు. ఇద్దరు వెళ్తారా వెళ్ళారా? నారదుడు అక్కడికి వెళ్తే వాళ్ళని చంపిస్తున్నారా వాళ్ళు? ఎప్పుడైనా విన్నాం ఏ రాక్షసైనా నారదుని కొట్టేసినట్టు? దేవర్షి అంటే అర్థమైంది ఏంటి అంటే, దేవర్షి అనేవాడు ఏం చేశాడు? దేవతల్ని తయారు చేస్తాడు. రాక్షసుల్ని కూడా నువ్వు రా అంటాడు. వాడు విండు, అది వేరే విషయం. జత సార్లు చాలా స్పష్టంగా పరమ గురుదేవులు, పూజ్య గురుదేవులు, నేను దేవర్షి అని తన వాంగ్మయంలో తెలిపారు అని చెప్పాడు. ఒకసారి ఒక కుండలిని సాధనలో చెప్పాడు ఆయన, నేను దేవర్షిని. ఇప్పుడు దేవర్షుల్ని ఎక్కడ చూశారా మీరు? ఎవరు? మీరే పిచ్చివాళ్ళల్లారా. మీకు అది అర్థం కాదా? ఇంత లెక్చర్ కొట్టినా కానీ మీరు ఏం చేయాలి? కార్ డ్రైవ్ దగ్గర కూర్చుని డ్రైవ్ చేయాలా? తేడా అంతే. నేను కొంచెం అప్పుడప్పుడు నిల్చుంటూ ఉంటాను కారులో. మీరు కాస్త అంతకంటే ఏం లేదు, మీరందరూ దేవర్షులే. గురువు ఏం చేస్తాడు? అందరినీ దేవతలుగా మారుస్తాడు. అందుకే ఆయన పేరు దేవర్షుడు. రాజుల్ని వాళ్ళందరినీ చేసేవాళ్ళని ఏమంటారు? రాజేశ్వరులు అంటారు. బ్రాహ్మణులు తెచ్చేవాళ్ళని ఏమంటారు? బ్రహ్మర్షులు అంటారు. మీకు ఆ పేర్లే తెలియవు అసలు. నేర్చుకో చెప్తూ ఉంటారంతే. ఇప్పుడు అర్థమైందా? మీరందరూ ఎవరు? దేవర్షులు. దేవర్షులు అవ్వటానికి అక్కడ దేవతలందరినీ దింపినటువంటి వాడు ఎవడు? రామకృష్ణ పరమహంస. మీకు ఆయన సామర్థ్యం మూడు రోజుల్లో ఏం చేశాడు? దేవతలందరినీ తీసుకొచ్చి పెట్టాడు. అది మీరు అర్థం చేసుకోవాలి, రామకృష్ణ పరమహంస గురించి, వివేకానంద గురించి. సరే, ఇక్కడికి రండి. గురుదేవులు తమ రెండవ హిమాలయ యాత్రలో అనేక మంది ఋషులను దర్శించినప్పుడు వారు తమకు అభివాదము చేసినట్లు తెలియజేశారు. అంటే ఈ ఋషులందరూ కూడా ఎవరికి అభివాదం చెప్పారు? గురుదేవుడికి. దేవర్షి కదా, మరి ఋషి ఏం చేస్తాడు? ఖచ్చితంగా దేవర్షిని రైట్ వైట్ అంటాడు. నాకంత గందరగోళం ఉందంటే సరే మీ గురించి కూడా చేస్తాను అన్నాడు. తెలుసా, అది కారణం. అది దేవర్షి కనుక మిగతా వాళ్ళకి ఏం చేయాలో చెప్పగలుగుతున్నాడు అందరికీ. అనేక మంది దీక్షితులు యుగ యుగాల నుంచి సూర్యులుగా మారుతున్నారు. అప్పుడు సప్త ఋషులు, ధ్రువుడు, వాళ్ళందరూ స్టార్సే కదా. స్టార్స్ అంటే ఏంటి? సూర్యులే. ఈ మన సూర్యుడు కంటే చాలా పెద్ద పెద్ద సూర్యులు వాళ్ళు. అణోరణి అమ్మతో మహీయ 10 to the power నుంచి 10 to the power 11 వరకు చూపిద్దాం. ఇప్పుడు అణువు నుంచి ఎంతవరకు వెళ్ళొచ్చు మనం? ఇప్పుడున్న సైంటిస్ట్ ఎంత దూరం తీసుకెళ్తుందో కాస్త ఫాస్ట్గా చూడండి. గబగబా బొమ్మలు చూసేయండి. అంటే పైకి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది, అది చూడండి. ఏంటో సైంటిస్టులు పట్టుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇది ఇంగ్లీష్లో ఉంది. ఇక్కడ ఒక చిన్న ఈగను చూపిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చూపిస్తారంటే మెల్లిగా దూరంగా చూపించకు, ఇప్పుడు అదే మెల్లి మెల్లిగా ఈ లీఫ్ ఆకు దగ్గర నుంచి అలా పైకి వెళ్తాం మనం. ఎక్కడెక్కడికో పై పైన వెళ్తే ఇది కాక ఇంకా ఏం కనిపిస్తుందో చూడండి. అదే పైకి వెళ్తోంది. టెలిస్కోప్ నుంచి పైకి వెళ్తున్నాం ఆ ఆకులు. Thank you. పూల పింత, మిల్కీ వే, ఇలాగా ఎక్కడో పుల్లంత వరకు వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి వస్తున్నాం, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాం ఆకు దగ్గరికి. ఎక్కడో పెద్దకి వెళ్ళిపోయారు. ఇంకా పరమాణు లోపలికి వెళ్ళండి, చూడండి ఏమవుతుందో. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి, అసలు ఇదంతా ఎందుకు, ఎందుకు ఇదంతా మనం చూస్తున్నాం, అదేదో పోతుంది. హూ ఆర్ వి, వాట్ ఆర్ వి, వేర్ డిడ్ వి కమ్ ఫ్రమ్ హిమ్, ఇంతకీ మీరెవరం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం, కానీ ఇదంతా ఎందుకు, ఇక్కడ కూర్చుంటున్నాం కదా, ఎందుకు ఇదంతా, అదే అనుకుంటే పడుకోండి, మీ పనులంతా చక్రం వెళ్తూ ఉంటుంది. కానీ మీరు జంప్ చేయగలిగితే సవితలోకి పైకి వెళ్ళారు కదా, ఇప్పుడు లోపలికి వెళ్తారు, ఆ ఆకు దగ్గరికి వెళ్తున్నారు. ఈ ఆకు కిందకి వెళ్తాం చూడండి. దగ్గరికే వచ్చాడు వెనక్కి నుంచి. ఏ ఆకు నుంచి అక్కడి వరకు వెళ్ళామో అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఇంకా ఆకు లోపలికి వెళ్తున్నాడు చూడండి. క్రోమోజోమ్స్ చూపించాను, డిఎన్ఏ atom ఆటం యొక్క కేంద్రకం. న్యూక్లియస్ ఎవరివి? ప్రపంచం యొక్క కేంద్రమా? నిన్ను మాత్రమే ఒక స్పెషల్గా తయారు చేశాడు? మీరు అన్ని చూశారు కదా, పైకి వెళ్ళారు, లోపలికి వెళ్ళిన ఇంకేం కనిపించటం లేదు మీరు తప్ప. ఈ రెండు మీరు చూస్తున్నారు. ఇంకెక్కడైనా మనిషి కనిపించాడా వెతుక్కుంటున్నారు సైంటిస్టులు. భగవంతుడే తెలియాలి కదా, 50 సంవత్సరాల నుంచి విత్ ఆల్ ద టెక్నిక్స్. కానీ వాళ్ళకి ఎక్కడ ఇంకో మనిషి ఎక్కడ కనిపించాడు? వీడు ఎక్కడ కనిపించాడు? వాడికి బుద్ధి మీద ఉన్నాం మనం. పరిస్థితి ఈనాడు ఎలా ఉంది? మనం ఉండాలా బుద్ధిలో, ఉండక్కర్లేదా? అంటే బుద్ధి మీద నువ్వు ఉన్నా లేకపోయినా ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయి? 83,99,999 ఉంటే బుద్ధిగ్రహానికి 80 లక్ష. వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నువ్వు అనుకోవచ్చు చాలా గొప్పవాడు ఇవని, కానీ నీకుంది ఆ శక్తి. బాగుందా మీ ట్రిప్ అన్నాడు, దేవుడికి తెలియాలి ఏమనుకుంటున్నారు. మనము ఏం చేయాలి అని గురువు గారు ఏం కోరుకుతున్నారు? మీరెవరో అర్థమైంది కదా. ఇప్పుడు పృథ్వీగ్రహం మీద మీరున్నటువంటి మానవజాతి ఇంకా ప్రపంచంలో పైకి వెళ్ళినా లోకల్కి వెళ్ళినా లేరు. అణోరణీయ మహతోమహి అని అంటారు, కానీ చూపిస్తున్నారు వాడు ఇంకా మనిషి తప్ప ఇంకెవడు లేడు. ఇది అర్థమైంది కదా. ఇంకా ఈ మనిషి ఎవరితో వెళ్ళాలి అని చెప్పుకుందాం? శిష్యుడు, తర్వాత గురువు, తర్వాత సవిత. అక్కడికి వెళ్ళాలి మీరు. దానికి ఏం చేయాలి? అణోరణీయాన్ మహతోమహియానందని మీకు చూపించాను నేను. పరమపూజ్య గురుదేవులు భువః స్వః అనగా ప్రాణమయ మనోమయ ఎనర్జీలలో అందజేశారు. అంచేత పరమపూజ్య గురుదేవులు ఏం చేశారు అంటే, మీకు ఇది మూడింటితో తయారు చేశాను. ఒకటి భూర్ భువః స్వః. భూర్ అంటే ఏంటి? అన్నమయ. తర్వాత ప్రాణమయ కోశం, తర్వాత మనోమయ కోశం. ఈ మనకే ఉన్నాయి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి లేవవి. ఈ యాటమిక్ ఎనర్జీ, ప్రాణమిక ఎనర్జీ, మనోమయ ఎనర్జీతో కలిపిన గురుదేవులు మనకు సవితా శక్తిగా. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు ఏ వేదములో కానీ చాలా స్పష్టంగా అరవిందో ఆ మాట చెప్తాడు. ఇంకా వేదాల్లో ఏం లేదయ్యా, వేదాల తర్వాత విషయం నేను చెప్తున్నాను. వేదాలు పట్టుకోండి, మీరు ఉపనిషత్తులు పట్టుకోండి. పట్టుకుంటే ఎక్కడికి వెళ్ళారు? ఎంఎస్సీ చదివాక ఎక్కడికి వెళ్ళాలి? బీఎస్సీకి వెళ్ళాలి. బీఎస్సీ తర్వాత ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఇంటర్మీడియట్ కదా, అదా చేయాల్సింది. అంచేత ఇప్పుడు చేయబడుతున్నటువంటి ఈ మూడు శక్తుల గురించి ఇచ్చేటటువంటిది ఎక్కడ లేదు, వేదాలలో లేదు, ఏ గురువు ఎప్పుడు చెప్పలేదు. ఇది మీకు ఒక 4 నెలలలో మీరు కరెక్ట్గా చేస్తే మీకు దేవతలతో ఉండేటటువంటి శక్తి మీకు గ్యారంటీగా వస్తుంది. అందుకంటే ఎక్కువ టైం పట్టదు, మ్యాక్సిమం చెప్పాను. ఆయన చెప్పింది చాలా తక్కువ టైం చెప్పాడు దానికంటే. కానీ నాకు మీ మీద అనుమానం, క్లాసికల్ ఇజిట్గా వస్తారో రారు, వస్తే చేస్తారో లేదు. పోనీలే అని 4 నెలలు అని చెప్తున్నాను నేను. యాక్చువల్గా గురువు గారు చెప్పింది చాలా తమాషమైన మాట చెప్పారు ఒకసారి మాతో. మీకు అర్థమవుతే ఇప్పుడే అయిపోయారు కదా అంటాడు, మళ్ళీ చెయ్యాలా అంటాడు. సరే అది వేరే విషయం. అంచేత ఈ క్షణం నుంచి దేవతల్ని పొందుతారు, లేకపోతే 4 నెలలు తీసుకుంటారు, మీ ఇష్టం. ఇది ఈ బొమ్మ. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ధ్యాన విధానాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురువు గారి యొక్క ధ్యాన విధానం మీకు అందరికీ తెలుసు కదా. పొద్దున్నే చేయాల్సింది. దేని మీద చేయమనే వాళ్ళు? నావి మీద చేసుకోండి, హృదయం మీద చేసుకోండి, శిరస్సు మీద చేసుకోండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ మూడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మూడు పాయింట్స్, ఒకటి భౌతిక, తర్వాత ప్రాణమయ, దాని తర్వాత మనోమయ. మన జీవితం ఎక్కడో ఉంది, జీవిస్తున్నది భౌతిక జగత్తులోనే, మిగతా రెండు ఉన్నాయి అంటూ ఉంటాం మనం. వాటిని ఉపయోగించేటటువంటిది ఏం లేదు మనకి, అందే చెప్తూ ఉంటాం అంతే మనం. దాన్ని ఉపయోగించే సైన్స్ మనకి తెలియదు. కానీ గురుదేవులు ఏం చెప్తారు, ఈ మూడింటిని కనుక మీరు దీంతో లింకప్ చేస్తే, పొద్దున పూట ధ్యానం చేసేటప్పుడు ఆయన ఏమన్నాడు, ఈ మూడింటిని కలిపేవాడు కదా, ఈ మూడింటిని కొంచెం పైకి తీసుకురండి. మీరేం చేయకల్లే, ఎవరు చేస్తారు ఆ పని, గురుదేవుడే చేస్తారు. ఆ సరిత శక్తే లాపుతుంది మిమ్మల్ని. మీరేదో చేయాలని ప్రయత్నించకండి. మీరు తెలిస్తే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా మీకు తెలియదు. ఎక్కడికి వెళ్ళాలి మనకు తెలిస్తే ఎక్కడుందో. చేస్తే ఏమవుతుంది, ఇది పైకి వెళ్తుంది. ఈ పైకి వెళ్ళాక మనకి మనస్సు గురించి తెలుసు మనకి, కానీ ఇక్కడ కూడా ఒక మనస్సు ఉంది. రెండింటికి చిన్న తేడా ఉంది. ఈ మనస్సు నీచ మనస్సు అంటాం, అంటే మన మనస్సు మన గురించి ఆలోచిస్తాం తప్ప. ఇది కాకుండా మనకి ఒక ఉచ్చ మనస్సు ఉంది, అది పట్టుకుంటుంది. అది ఇది ఈ పైకి ఎక్కితే ఉచ్చ నీచ, దాని తర్వాత బుద్ధి, దాని తర్వాత ఆత్మ. ఆత్మ బుద్ధి మనస్సు ఉచ్చ మనస్సు. ఇది ఆటోమేటిక్గా గురుదేవులు పొద్దున్న మీరు చేసుకునేటటువంటి సాధనలో ఈ మూడు ఎక్కడికి వెళ్తున్నాయి, పైకి వెళ్తుంది. అది అది లాగుతుంది. నువ్వు చేసేదేం లేదు. ఓం భూభాసండి భగవదేవతి దీని ధ్యాన ప్రజలు శరీరం మీద ఆ కిరణం వస్తుంది. గురుదేవులు ఏం చెప్తారు అంటే, చాలా మందికి మొదటి వారంలో కదా వాడి లైట్ కనిపిస్తుంది వాడి శరీరంలో. లేదు, మీరు సీరియస్గా ఇంకా కష్టపడి చేస్తే వారం రోజుల్లో కాకుండా మూడు నెలల్లో జరుగుతుంది. కష్టపడకుండా ఉంటే ఎన్ని నెలల్లో వస్తుంది, లేదు కష్టపడి ప్రయత్నం చేస్తే అంటే అంతకంటే ఎక్కువ టైం పట్టదు మీకు. ఆ దేవశక్తి తెలిసిపోతుంది మీకు. తెలిసిపోయినాక సరిపోదు. ఈ పైన ఇంకోటి ఉంది, ఒక త్రిభుజం ఉంది, దీన్ని ఆత్మ పైన అనుపాదక అనుంది. మనకి ఆత్మ గురించే తెలుసు, దీని గురించి తెలియదు అసలు. ఎక్కడ అవదు దాని గురించి మాట్లాడతాను నేను వెళ్ళే. ఎక్కడ ఆత్మ వచ్చింది అయిపోయింది. గురువు గారు అంటే ఆత్మలో ఏం లేదయ్యా, దానిపైన అనుపాదక ఉంది. ఇక్కడ ఇచ్ఛ ప్రజ్ఞ క్రియ, ఇది పైనుంచి కిందకు వస్తుంది. మీకు అక్కడి నుంచి వస్తుంది అది. దీన్ని అద్వైత స్థితము అంటాం. మోనాడ్ అని ఇంగ్లీష్ అంటారు. దాన్ని ఏ స్థితి అంటారు, అద్వైత స్థితి. అక్కడికి మీరు చేయాల్సిన సాధన ఏంటి అంటే, ఇంకేం చేయగలండి మీరు, అంతకంటే మీరు చేయగలిగేది కూడా ఏం లేదు అక్కడ. అదే ఉపనిషత్తుల్లో కూడా నాకు ఆ మాట చేయటం లేదు. మీరు ఎంత సాధన చేసినా చివరికి అది వస్తే తప్ప నీకు దొరకదు అని చెప్తాడు ఆ శ్లోకం. ఇదివరకు నోట్లో ఉండేది ఉపనిషత్తుల్లో. ఇంత ఉపనిషత్తులు కూడా చేతులు ఎత్తేశారు, కానీ ఇప్పుడు గురుదేవులు ట్రెక్నిక్ ఇచ్చారు. ఇది మీరు చేయవలసినటువంటి సాధ. దాని తర్వాత మీరు మీరందరూ ఈ బొమ్మని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఎప్పుడు చేసేది, ఇది ప్రతిరోజు పొద్దున్న మనం చేసేటటువంటి సాధనం మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తుంది, మొనాడ్ అద్వైత స్థితిలోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్, ఈ ధ్యానంలో భౌతిక జగత్తులోని ఇవ్వబడినటువంటి సక్రియత, ప్రాణమయ కోశములో కోరికలు, ఉచ్చ మనోమయ కోశంలోని ధ్యానములను గురించి మాత్రమే కాక విజ్ఞానమయ యాటమ్, ఆత్మిక్ యాటమ్లను అనుపాదక తలము నుండి విజ్ఞాన సంకల్ప, అక్కడ మాట ఇలా అయింది అక్కడ. అందువల్ల ప్రాబ్లం మీకు అర్థమవుతుంది కదా, చదువుతున్నది. సక్రియ నుంచి వచ్చే ధారలతో ఇది చాలా జాగ్రత్తగా చేసుకోమని చెప్పేది. తత్ సవితుర్ వరేణ్యం, ఆ గీత ఇక్కడిక్కడ ఇది క్లియర్ అయింది కొంచెం. సరేలే, మనుషులకు అర్థమవుతుందిలేమ్మా, తర్వాత తర్వాత చూసుకుంటారు వాళ్ళు. నుంచి ధారలు తత్సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమై ధియో యోన ప్రచోదయా ధారలుగా భూత్ భువ స్వాహ నీచమే ధారలలో వస్తుంది. ఎక్కడలోకి వస్తుంది? భౌతిక ప్రాణమయ నీచ ఎక్కడి నుంచి వస్తుందో పైకి చూపించాను కదా. ఉచ్చ మనస్సు విజ్ఞానమే కోసము ఆత్మ అక్కడి నుంచి ఆ ధార కిందకు వస్తున్నందుకు గాయత్రి చేయమని చెప్పింది. దాని యొక్క వినకాతలు సైన్స్ మీరు అర్థం చేసుకుని ఆ బొమ్మ గుర్తుంచుకుంటే చాలు. ఈ విధంగా ధ్యానము చేసిన వ్యక్తి 4-5 నెలల్లో ప్రాణమయ శక్తిని తీసుకుంటారు కుంటూ క్రమంగా భౌతిక శరీర నుంచి ప్రాణమయ కోశములో నిరంతరము జీవించగలుగుతాడు. ఈ పాయింట్ అర్థమైందా? ఇక్కడ ప్రాణమయ కోశములో నిరంతరము, నువ్వు ప్రాణమయ కోశంలో నిరంతరం జీవిస్తుంటే చస్తారా మీరు కదా? చాలి వాళ్ళని ఏమంటాం? దేవతలు అంటాం అంతే కదా. ప్రాణమయ కోశంలోకి రావాలంటున్నాడు అంతే. భౌతిక శరీరంలో ఉన్నావయ్యా, ఒక్క స్టెప్ బయటికి రా, నేను లాగేస్తున్నాను మిమ్మల్ని. మీరు చేసేది ఏం లేదు, నేను లాగేశాను. మీలో ఎంతమందికి 4 నెలలు పడుతుందయ్యా? గురుగారు చెప్తున్నారయ్యా 4 నెలల్లో వస్తుందని. ఎన్ని నెలలో వస్తుంది? షదా. ఈ క్షణం నుంచి మీరెవరు? లెక్చర్ వినలేదా? మీరు దేవతల్లా చేయటం లేదని మేమేం చేస్తాం, నేను ఇచ్చేశానంటాడు దేవతలు. నేను చూపిస్తాను ఆయన ఇచ్చిన ప్రొడక్షన్, ప్రూవ్ చేస్తాడు అది. నేను చెప్తున్నాను మీరు దేవతలు, మీరు పిచ్చివాళ్ళలాగా మనుషుల్లాగా పనిచేయకండి. చూపిస్తాను అది కూడా. జీవితగారు కాలాన్ని దాటగలరు, దేవతలు అవుతారు. దేవతలు అయిన తర్వాత ఇక సాధనలు మంత్రాలు చేసుకుంటూ మనమందరము దుర్గాదేవి వలె దేవతలందరూ కనిసిన వారి అస్త్రాలలో వందనీయ మాతాజీ దుర్గా సప్తశతి. ఎప్పుడో అవసరమైనప్పుడు తగిన శస్త్రములను సవితాశక్తి ఆజ్ఞను అజ్ఞానుసారము పరమపూజ్య గురుదేవులు శ్రీమద్భాగవత 12 మాసాలు 1 సంవత్సరము. సంవత్సరాలన్నీ సత్య త్రేత ద్వాపర కలియుగములు. మీకు ఇదంతా తెలుసా? ఇవన్నీ సంవత్సరాలను లెక్క పెడతామని. కలియుగం ఎన్ని సంవత్సరాలు తెలుసా? మర్చిపోయారా? నేను ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని ఇప్పుడు నా గుర్తులేదు. దానికి 2 రెట్లు ద్వాపర, దానికి 3 రెట్లు, దానికి 4 రెట్లు. అర్థమైందా? ఇదంతా ఎవరు వాళ్ళు? సంవత్సరాలు. ఇదంతా కూడా సంవత్సరాలేగా. దాన్ని మీరేం చేయాలి? ఉపయోగించాలి. మీరెక్కడుంటారు? కాలానికి వెనకాతల, సంవత్సరానికి వెనకాతలు ఉంటారు మీరు. రెండు, దేవతలైన మనమందరము మన దేవతలంటే లక్ష్మీదేవి ఎవరమ్మా దేవతలు? మీ గురించి చెప్పుకోండి. మళ్ళా పిచ్చివాళ్ళలాగా లక్ష్మీ అది కాదు. అందుకని దుర్గా సప్తశతిలో లక్ష్మీ అది అన్నారు. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అని ఉంటుంది. ఆ పుస్తకం మీరు చూస్తే తెలుస్తుంది. భూర్భువస్వహ గురించి మాట్లాడటంలే, మహా గురించి మాట్లాడుతున్నారు. మహా అంటే ఏ లెవెల్? ఆ లెవెల్లో ఉన్న లక్ష్మీ దుర్గా వాళ్ళు కావాలి. కానీ ఈ భూతంలో పెట్టుకోండి. దేవతలైన మనమందరము, క్లియర్గానే చెప్తున్నావా? ఎవరు? దేవతలైన మనమందరము ఈసోటరిక్ ఎస్ట్రాలజీ ఎలిసే బెయిలీ ద్వారా జ్వాలాకూల్ అందజేసిన ఈ చెప్పిన విధముగా మొత్తము మానవ జాతి ఒకే దిశానిర్దేశంలో సవితా నేతృత్వములో పృథివిని స్వర్గముగా మారుస్తాము. అంచేత మీకు ఆర్డర్ ఎవరిస్తాడు? సవిత. ఓం భూభోస్వ తత్సవితుర్వరణ్యం భర్గో దేవస్య ధీమై ధియో యోన ప్రచోదయాత్. ధీ, నీ ధీ ఎవరు కంట్రోల్ చేయాలి? తత్ సవితురు వరేణ్యం, ఆ సవిత మీకు చెప్పాలి, వాడి ప్రకారం మీరు చేయండి. అర్థమైందా? అది ఆ సాధన. దీనికి కావలసిన పుస్తకం కావాలంటే ఈసోటరిక్ అస్ట్రాలజీలో దొరుకుతుంది మీకు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు ప్రతిరోజు చేయవలసిన ఒక సాధన చేయబోతున్నారు. పరమపూజ్య గురుదేవుడు జగద్గురువు శ్రీకృష్ణుడు అర్జునుడికి మహాభారత సంగ్రామంలో 18 అధ్యాయముల భగవద్గీతను 18 రోజుల్లో అందజేసిన విధంగా, 18 అధ్యాయాలు ఇచ్చాడు, అందజేశాడు. మన 18 యుగ నిర్మాణ సంకల్పాలు దేవతలైన మనమందరము 18 ఆజ్ఞలుగా ఇవ్వాలి. అందుకు అది చదవాలి, మీకు తెలుసు కదా. అది ప్రతిరోజు మీరు, ఇంకా భగవద్గీత అది కాదు, దేన్ని పట్టుకోవాలి మీరు, యుగ నిర్మాణ యోజన సత్సంకల్పం పట్టుకోవాలి. వినరు గీతాన్ని పట్టుకు చదువుతూ కూర్చో, చాలా స్పీడ్ అయిపోయింది. అక్కడ ఆయన 18 రోజుల్లో చేశాడు, గురువుగారు ఏమంటారు? అప్పుడైపోతుందయ్యా 18 రోజులు మీరు చేయగలిగితే, లేకపోతే కొంచెం అలవాటు చేసుకోండి దాన్ని. ప్రతిరోజు మీరు ఆ 3 రోజుల ధ్యానం చేసిన తర్వాత ఏం చేయాలి? ఈ సత్సంకల్పాలు చేసుకోవాలి. దేవత్వం దానికి ఒక మాట చెప్పాడు, ఇది మీరు కాస్త జాగ్రత్తగా చూసుకో, దేవతమును వికసింపజేసుకోండి, కాలనేములు కాకండి. ఒక బుక్ ఉంటుంది మీ అందరి దగ్గర, ఉందా బుక్? నేను ఇచ్చిన లెక్చర్లో 4 పేజెస్ చాలా స్పష్టంగా చెప్తాడు కదా, ఇది కాదు, 4 పేజీలు చివరికి అదే అవుతుంది. అది చూపించమా, అతను ఏదో చూపిస్తున్నాడు పేజీ, అది చాలా చూపించు. ఇది బుక్, ఆ బుక్లో ఉన్నదే అమ్మా, ఆ పేజీ తీయటానికి పేజీ ఇక్కడే చూపిస్తున్నాం మీకు. ఇంకా మీరు ఏం చేయాలి, ఎవలవ్వాలి మీరు? దేవత్వము వికసింపజేసుకోండి. కాదండి, టైం, నాకు టైం ఉందండి, ఇంకా ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, ఏమంతా అయ్యాక చేస్తాను, చేసుకో అని 5 పేజీల లెక్చర్ ఇది. లాస్ట్ డే, ఆయన జీవితంలో భౌతిక ముందు, శరీరం ఇచ్చే ముందు ఇచ్చిన లాస్ట్ లెక్చర్ ఇది ఇచ్చాడు ఆయన. అందులో లాస్ట్ 4 చూపించు, ఎప్పుడు ఆ 4 చూస్తారు, ఇప్పుడు ఆ 4 చూడండి మీరు. కానీ ఆ మిగతా పూజలన్నీ చదువుకో. ఇందులో ఆయన చెప్పింది ఏంటంటే, నాయన్లారా 4 విషయాలు గుర్తుంచుకోండి. నేను మొదట మీకు ఏం చెప్పానంటే, మీరు ఏలుగు బంట్లు కోతుల రూపంలో ఉన్న దేవతలు. నచ్చలేదు కదా, కారణం ఉంది ఎందుకన్నాడు ఆ మాట. త్రేతాయుగంలో జాంబవంతుడు ఆగిపోతాడు, కృష్ణుడితో మళ్ళా రాముడితో చేయవలసిన యుద్ధం ఎప్పుడు చేస్తాడు? త్రేతాయుగంలో ఉన్న జాంబవంతుడు ఒక యుగం, కానీ కోటి ఏమవుతున్నాడు? భవిష్యత్ విధాత. అంటే త్రేతాయుగంలో ఉన్నటువంటి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? అంచేత నువ్వు జాంబవంతుడుగా ఉన్నావు, ఒక యుగం ఉంటుంది, అంతే కదా. ఒక యుగం అవుతే ఎక్కడికి వెళ్తాడు? కలియుగం నుంచి సత్యయుగంలోకి వెళ్తాడు. కాదు నీకు జంప్ ఉంది అంటే దేవుడికి తెలియాలి ఎక్కడికి వెళ్తాడు, కానీ హనుమంతుడు కంటే చాలా ఎక్కువ వెళ్తాడు. నెక్స్ట్, ఇది సరే చెప్పాను. ఇంకా మీరు దేవతలుగా ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజుందా, 2 సంవత్సరాలుందా, 3 సంవత్సరాలుందా, ఇంకా 50 సంవత్సరాలుందా, ఈ జన్మే ఉందా అనుకుంటావా, లేకపోతే ఎన్ని కొట్ల సంవత్సరాలు నువ్వు ఉండాలి, నువ్వు పని చేయాలి, దాన్ని నేర్చుకో. అది మొదట చెప్పాడు ఆయన. నేను చెప్పేశానయ్యా మీకు, మీరు ఒప్పుకుంటే అయిపోయారు, మీరు ఇంక చైతమే. ఓ మిలిటరీలో జాయిన్ అయ్యాడు, జాయిన్ అయ్యాక ఏం చేయాలి వాడు? యుద్ధాన్ని గడిపోతావు అంతే కదా. అంత మనం చూసుకుంటావా యుద్ధం చేయాలా లేదా, నన్ను అడిగారా లేదా, జంప్ చేయి ఇప్పుడు. రెండవది ఏం చెప్తున్నారు, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇలాంటి పనులు చేస్తే మీకు ప్రతిష్ట లభించడానికి మీ విరోధులందరినీ చంపేశాను. మీరేదో అనుకుంటారేమో మీరు ఎవరితో యుద్ధం చేయాలని. అర్జునుడు అదే భయపడతాడు. అక్కడ కూడా భీష్ముడు ఏం చెప్పగలడు అర్జునుడు? ద్రోణాచార్యుడు చెప్పలేడు. తెలుసు కదా కథ అంతా, నేను చాలాసార్లు చెప్పాను మీకు. కర్ణుడు గ్యారంటీగా ఒక బాణం ఉంది కర్ణుడి దగ్గర. అది ఎవరి కోసం ఉందో అందరికీ తెలుసు ప్రపంచంలో ఆ రోజుల్లో. ఎ నోన్ సీక్రెట్. అర్జునుడు కొడతాడు, ఇంకా అర్జునుడు యుద్ధం చేస్తాడు వాడితో. వీళ్ళందరికీ జయదుడు ఉన్నాడు. కానీ వాళ్ళందరినీ ఎవరిని తీసేశారు? మీ విరోధుల్ని నేను చంపేశానయ్యా. మీరేం చేసేది? మీరేం చేసుకోవాలి? సింహాసనం తీసుకోండి. ఎవరు నుంచితే వాళ్ళు అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ ఇష్టం అది. చాలా మంది కావాలి ఆయనకి, 200,000 మంది కావాలి గురువులు. ఇంకా తయారవలే ఉన్నారా 100,000 మంది? లేరు. అంచేత ఎస్ట్ వచ్చినట్టు జాయిన్ అయిపోవచ్చు. 200,000 వచ్చేసిన తర్వాత ఏమవుతుంది? ఇంకా మీకు పరీక్ష పెట్టాలి, ఎగ్జామినేషన్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, మీ ఇష్టం. అది వచ్చాక ఆ ఎగ్జామినేషన్ రాసి తెచ్చుకుంటారో లేదో తెలియని పరిస్థితుల్లో ఉంటారో, ఇప్పుడే దేవతల్లాగా మొదలెట్టేస్తారు. చేస్తే ఏమిస్తారు? ఈ పని మీరు చేస్తూ ఉంటే గ్యారంటీ నేను చేస్తాను. మూడు విషయాలు ఏంటి? మూడోది ఏంటి అంటే మీ వ్యక్తిగతమైన సమస్యలు కష్టాల గురించి చింతించవద్దు. మీ వ్యక్తిగత సమస్యలను కష్టాలను ఎవరు నివారిస్తారు? నా పుణ్యము, నా తపస్సు ఈ పని చేస్తుంది. నేనిస్తానయ్యా, నీకెందుకు ఆ గోల అంతా? కానీ నువ్వు ఆయన పని చేస్తే, నువ్వు మిలిటరీలో ఉంటే నీ పిల్లవాళ్ళకే వాళ్ళకే ఆ మిలిటరీ కోసం ఏదో జరుగుతుంది. నువ్వు ఇంట్లోనే కూర్చుని ఉండయ్యా, నువ్వు కూర్చో జాగ్రత్త. కానీ నాలుగోది మీరు కాస్త చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కాలు నేను, వీడున్నాడు చాలా డేంజరస్, నువ్వేదో చేస్తూ ఉంటావు, ఇంకో పని ఏదో చేస్తూ ఉంటావు, ఇంకో గుడు ఏదో సాధన చెప్తూ ఉంటాడు, ఇంకోటి ఏదో చెప్తూ ఉంటాడు, ఇంకోటి ఏదో చెప్తూ ఉంటాడు. చేయించుకో, అభ్యంతరం ఏందే. నేను మిమ్మల్ని దేవత అనేశాను, నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి సాధన చేస్తావు, చేసుకో. నేనేం చేయలేను, నేనేం చేయగలనంటే ఏడుస్తానంటాడు. నా పిల్లవాడు ఎంత మారిపోయాడో, ఎంత ప్రేమతో నేను ఇతన్ని పెంచి చూడు, ఇప్పుడు అతను ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, దొంగల మధ్య తిరుగుతున్నాడు, అడుక్కునే వాళ్ళ మధ్య తిరుగుతున్నాడు, నేనేమీ చేయలేను, ఎత్తుక్కో అన్నాడు. జాగ్రత్త. ఇది నాలుగు మీకు చెప్పాను. ఇది ప్రతిరోజు కాస్త జాగ్రత్తగా ఒక నెల రోజులైనా మీరు చదవద్దు. అంతకంటే తక్కువలో మీకు అర్థం అవుతుంది. ఇంత కష్టం, ఇది ఎన్నో పేజీలు ఉందమ్మా? ఇది ఇక్కడ కింద పేజీ నెంబర్ ఏదైనా ఉందా? 12 అంటే దాని ముందు ఉంటుంది, 4 పేజీల ముందు, 9 నుంచి ఉంటుంది. అది రోజు చదువుకోండి. మీరు టాపిక్ వచ్చేయమ్మా దేవత్వాన్ని వికసింపజేసుకోండి. కాలనేమిని కాకండికండి. జాంబవంతుడు హనుమంతుడు వలె. దాని తర్వాత ఇంకోటి ఏంటి గుర్తు కావాలి మీకు? ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతి రాత్రి కొత్త మత్తి. ఒక లైన్లో చెప్పాడు ఆయన. దానికి 24,000 వెర్సెస్లో సావిత్రి అనేటటువంటి శ్రీ అరబిందో సాధన ఇచ్చాడు. అక్కడ జరుగుతుంది ఏంటి అంటే, సావిత్రి ఆ రోజు రాత్రి సత్యుడు చనిపోతాడు, సత్యవాను యముడితో యుద్ధం చేసి నెక్స్ట్ భర్త ఏం చేస్తుంది? ఆ టెక్నిక్ ఇచ్చాడు ఆయన. 24,000 గురువుగారు ఏమన్నారు? నీకెందుకు అయ్యి గోలంతా? ప్రతిరోజు నీకో జన్మే, ప్రతిరోజు నువ్వు చచ్చిపోయినవాడు, మళ్ళీ అంత స్పీడ్గా మీరు జీవించండి. ఈ మనమందరము మానవ జాతి ఉపాసన, సాధన, ఆరాధన ప్రతిరోజు ఎవరికి వీలైన సమయంలో వారు ఒక 20 నిమిషాల పాటు ఉపాసన మాత్రమే చేసుకుని. ఈ ఉపాసన 20 నిమిషాలు దేనికి ఇచ్చాను నేను? ఇందాక చెప్పానే, అంతే. అంతకంటే ఎక్కువ చేయకండి మీరు, అవసరం లేదు మీకు. అది ఏ రోజుకి ఫుడ్ కావాలి కదా, అంతే. మీ ఫుడ్ ఎంత రోజుకి? 20 నిమిషాలు. దాని తర్వాత 23 గంటల 40 నిమిషాలలో మీ వ్యక్తిగత సాధనలను ఆరాధనగా చేయండి. ఎవరితో చేయాలి ఇది? వ్యక్తిగత పీళ్ళకి. ఆరాధన అంటే ఎవరితో చేయాలి? అందరికీ మీరు చేయండి. దానికి కావాల్సిన సాధనలు అవి ఎవరికి చెప్తారు? మీరే చెప్తారు. ఒకవేళ మీకు ఇవంతా తెలియకపోతే గాయత్రి మహావిద్యాన్ మూడో భాగంలో ఉంది. గాయత్రి మహావిద్యాన్ మొదటి భాగంలో ఉపయోగించి అందరి ఆచరించండి. అందులో ఏముంది అంటే అష్టసిద్ధులు, నవనిధులు, దారి తప్పిన దేవతా సాధన, సోహం, ఇది తెలుస్తున్నాయి మీకు? ఇవంతా మీరు చేసుకుంటూ గాయత్రి మూడు పాదాలకు సంబంధించిన యజ్ఞోపవీతము 24 అక్షరాలలో నిబిటీకృతమై ఉన్న ప్రాణశక్తిని అర్థం చేసుకోండి. ఆ పుస్తకాలు చూసుకోండి, ఫస్ట్ వాల్యూము, థర్డ్ వాల్యూము. ఎప్పుడు రెండో వాల్యూమ్కి వెళ్ళకండి. అందులో తాంత్రికం గురించి ఉంది, కానీ అంతగా మీకు చేయదలుచుకుంటే ఉందమ్మ అక్కడ. అక్కడ ముద్రలున్నాయి, గాయత్రి మహావిజ్ఞానం 24 ముద్రలు ఉన్నాయి. మీరు కావాలంటే దాన్ని ఉపయోగించుకోండి. మిగతా చోటికి వెళ్ళకండి అన్నాడు ఆ పుస్తకానికి. ప్రతిదానికి శక్తి చాలా అవసరము. బయటికి వెళ్ళి పని చేయలేని వారు ఇవంతా పని చేయాలంటే మీరు చేయాలి కదా. కొంత రిటైర్ అయిపోయి బయటికి వెళ్ళి పని చేయని వాళ్ళు ఏం చేయాలి? నవసృజన సాధన అనుష్ఠానంలో చేయవలెను. భగవద్గీత 15వ అధ్యాయంలో చేయబడినటువంటి ఊర్ధమూల మధశాఖం సాధన చేయాలి. ఆ బొమ్మ చూసుకోండి, గురుదేవులు ఇచ్చేటటువంటి బొమ్మ, చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఈ కుండలిని సాధన మర్చిపోండి, మీకు అనవసరం. ఏది కూడా వద్దన్నాడు, సహస్రారం కూడా అక్కర్లేదు. నేను పైన వెనకాతలో ఒక అగ్ని ఇచ్చాను, పైన దానికి 5, మన 5, దాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. అలా పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు, ఇక్కడున్నారా, పైన ఉన్నారా, ఇంకా మీ ఇష్టం. మీరు చేతులన్నీ పైన పట్టుకుని అక్కడుంటారా, లేదా సాధనలు చేస్తూ ఓం భూర్భవస్సు అంటూ చేస్తూ కూర్చుంటారా, మీ ఇష్టం. మనం చేయవలసిన పనులన్నీ 20 క్రాంతిధర్మీ సాహిత్యంలో పరమ పూజ్య గురుదేవులు అందజేసిన మాత్రమే చేయాలి. ఇక్కడ జాగ్రత్త, మీ ఇష్టం వచ్చిన పని చేస్తే కుదరదు. 20 పుస్తకాలు ఇచ్చారు, చిన్న పుస్తకాలు. మీరు చదవదలుచుకుంటే ఒక రోజులో అయిపోతాయి అసలు ఆ 20 పుస్తకాలు. అందులో ఏదో ఒక బుక్కనే దాన్నో ఆ 20నో మీరు చూసుకుని అందులో చెప్పిన మాటని గురుదేవులు ఎలా చేయమన్నారో అదే చేయండి, తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ఏమీ చేయవద్దు. వాటి నుంచి గీత దాటకండి. ఇంకా దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో ఇప్పుడు నలంద, తక్షశిల స్థాయిలో విశ్వవ్యాప్తంగా చేయాలి ఇవన్నీ. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో కోర్సు ఉంది కదా, కొంతమంది వెళ్లారు, ఇక్కడ చేతులు ఎత్తండి, వీళ్ళు పాస్ అయ్యారు ఆ క్లాస్. ఇంకా మనం కనీసం ప్రతి 6 మంత్స్ లో జరుగుతుంది కదా, 6 మంత్స్ కి 1200 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి పరీక్ష ఇక్కడే వస్తుంది, మీకు తెలుగు భాషలోనే ఉంటుంది, వరిక పరీక్షలాగా మాత్రం జరుగుతుంది. అది కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఇవి మనం చేయవలసినటువంటి అనేక పనులు. ఓకేనా? మరి వసంత పంచమి నాడు నేనేమిచ్చాను మీకు? గురుదేవుల యొక్క అమాత్తం ప్రణాళిక ఇచ్చేసాను, ప్రాతి ప్రణాళిక. ఇంకా నేను చెప్పేది ఏం లేదు. నేను చేయవలసినటువంటి పనులు కొన్ని పరమ పూజ్య గురుదేవులు వేరుగా చెప్పారు నాకు. అది నా వ్యక్తిగతమైంది కనుక నేను చేసుకుంటూ ఉంటా. కానీ ప్రతి నెల 3 రోజుల పాటు మొత్తం 24 డిస్ట్రిక్ట్స్ ఎంత ఉన్నాయి కదా, దాన్ని ఎలా ట్రామ్ చేస్తారో చూసుకోండి. నెక్స్ట్ ఇయర్ లోపల నేను కవర్ చేసేస్తాను. ఈ లోపల మీరేం చేస్తూ ఉంటారు? మీ పనులు చేస్తూ ఉండేది. అతేం చేస్తూ ఉన్న వాళ్ళకి, వాళ్ళకి మీతో వాళ్ళకి ఉన్నటువంటి లింక్ అప్పంతా నేను చేసుకుంటూ వస్తాను. అంచేత చివరికి నేను వస్తున్నది కాదు, చివరికి వచ్చేసరికి అన్నీ అయిపోయి ఉంటాయి. 2 డిస్ట్రిక్ట్ ప్రకారం కదా వెళ్తున్నాను. ఈ 12 నెలలు నేను ఎన్ని చోట్లకి వెళ్తా? 24 దగ్గరికి వెళ్తా. అంటే నేను వచ్చాక స్టార్ట్ అవుతున్నా, పని అయిపోయాక వస్తానా? నేను మీరు స్టార్ట్ చేశారు కదా. అంచేత నేను అలాగ వెళ్తున్న కొద్దీ ఏం కనిపిస్తుంది నాకు? మొత్తం ఆంధ్రప్రదేశ్ దేవత్వలతో నిండినటువంటి వ్యక్తులు అవ్వాలి. అది ఈ వసంత పంచమి నాడు పరమ పూజ గురుదేవుడి నుంచి ఇస్తున్నటువంటి శపథము. అక్కడ మూసుకోండి. ఈ శపథం మీరే పెట్టుకోండి, నేనేం చెప్తా? మీరు చెప్తారు, మీరు చేస్తారు. గాయత్రి మంత్రాన్ని పట్టుకోదలుచుకున్న వాళ్ళు మనస్సులోనే ఉండే దీక్ష పరమ పూజ్య గురుదేవుడి నుంచి మనం అందరము తీసుకుందాం. మళ్లీ మళ్లీ నేనే గురువు గారితోనే 5-6 సార్లు దొరికినప్పుడల్లా తీసుకునేవాడిని. చేత మళ్లీ మళ్లీ గుర్తు చేసుకో, మర్చిపోతూ ఉంటాం మనం. చేత కళ్ళు మూసుకుని మీకు తెలుసు కదా దీక్షకి ఎలా కూర్చుంటారు, మళ్ళీ తీసుకోండి ఆ దీక్షను. ఈ దీక్షను మీరు సాధకులుగా ఇవ్వటాలే. మీరందరూ దేవతలు, ఇప్పుడు దేవతల్లాగా జీవించాలి. నేను కార్ డ్రైవింగ్ చెప్పాను కదా, కార్ డ్రైవింగ్ రావాలంటే ఏం చేయాలి, చేయాలంటే దేవతల్లాగా పనిచేయండి. ఆయన చెప్తున్నాడు కదా మీరే దేవతలని. పట్టుకోండి గాయత్రి మంత్రాన్ని, కళ్ళు మాత్రము వేళ్లలో చూడాలి, కళ్ళు మూసుకోకండి, తల వంచి మీ చేతిలో చెయ్య మీ హృదయం దగ్గర ఉండాలి. దీక్ష తీసుకోండి, పరమ పూజ్య గురుదేవుని మనసులో ఉంచుకోండి. ఓ అనేసేయండి, అందరికీ తెలుసు కదా, ఓ భౌవః స్వః తత్సవితువరేణ్యం భగో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఇంకా మీరు దేవతలుగా లేవండి, ఆ మానసిక స్థితిలో పనులు చేయటం మొదలెడదాం. ఇంకా ఈ ఒక్క సంవత్సరంలో పరమ పూజ్య గురుదేవుల యొక్క దేనికి మనం చూస్తున్నాం, శతాబ్ది, దానికి మనం రెడీ అవుతున్నాం. మొత్తం ఆంధ్రప్రదేశ్ నే లేపక ఈ వెబ్ వాటితో ఏమో ఎవరెవరు ఎలా కలుస్తారు.